ముఖ్యంగా మనం పిండాండ బ్రహ్మాండ సమన్వయం అనే దాన్ని అర్థం చేసుకుంటాం, దాని తగ్గ ప్రాక్టికల్స్ ఏమన్నాయో తెలుసుకుంటాం. కాస్మిక్ ఫైర్ లో మనం ముఖ్యంగా పిండాండ బ్రహ్మాండ సమన్వయము, అలాగే ఇంకా మనకు ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయంతో పాటు మనం సైకాలజీ ఒకటి నేర్చుకుంటాం, అలాగే ఇంకా కాస్మాలజీ నేర్చుకుంటాం. కాస్మాలజీ అంటే అసలు కాస్మిక్ ఈ బ్రహ్మాండం అంతా ఎలా తయారైంది, అది కాస్మాలజీ. తర్వాత అవుట్లైన్సే అంటే డీటెయిల్డ్గా ఉండవు, ఇవి తెలుసుకోవడం ఎందుకు అనే ప్రశ్న సాధారణంగా కలగడం సహజం. ఎందుకు తెలుసుకోవాలంటే ఒక అణువులో ఏముందో, ఒక మానవ శరీరంలో ఏముందో, ఒక సౌర వ్యవస్థలో ఏముందో, సౌర కుటుంబం అంటే సూర్యుడు గ్రహాలు ఇవన్నీ కలిపి ఒక మనిషిగా ఊహిస్తే ఆ సౌర కుటుంబం ద్వారా వ్యక్తమయ్యే భగవంతుడు ఆయన తత్వం ఏదైతే ఉందో అది, అలాగా సౌర వ్యవస్థ ఒకటి, మనిషి అలాగే అణువు, వీటన్నిటికీ సామ్యం ఉంటుందన్నమాట, ఒకలానే ఉంటాయండి. అవి అవుట్లైన్స్ తెలుసుకుంటాం ఈ కాస్మాలజీలో. అది తెలుసుకుంటే ఏమవుతుంది అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం చేసుకోవటానికి అది అవకాశాన్ని ప్రసాదిస్తుంది. దాన్ని మన భాషలో రాజయోగము అంటాం, అకల్ట్ అని ఇంగ్లీష్లో అంటారు, మన దాంట్లో రాజయోగం అంటాం. సో రాజయోగ పద్ధతి ద్వారా మనం పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేసుకోవాలంటే ముందర మనలో ఉన్న తత్వాలు ఏంటో తెలుసుకోవాలి, అవే అణువులో ఉన్నాయని తెలుసుకోవాలి, అవే సౌర కుటుంబంలో ఉన్నాయని తెలుసుకోవాలి, ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా అలాగే తయారైందని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ జ్ఞానాన్ని మనం అనుభూతి చెందాలంటే న్యాస విద్య అని చెప్పుకున్నాం, ద లా ఆఫ్ కరస్పాండెన్సెస్, ఇక్కడ విల్ అనేది ఎలాగైతే ఉందో మనిషిలో అదే విల్ ఒక యాటంలో కూడా ఉంటుంది, అదే విల్ ఒక సోలార్ సిస్టంలో కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నా విల్ విల్లే, ఎక్కడున్నా లవ్ విజ్డమ్ లవ్ విజ్డమ్, ఎక్కడున్నా యాక్టివ్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఇదే మన తెలుగులో చెప్పుకునేటప్పుడు ఎక్కడున్నా ఇచ్ఛాశక్తి అలాగే ఇచ్ఛాశక్తి అది, దానికి మార్పు ఉండదు. కాకపోతే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఉన్నంత ఇచ్ఛాశక్తి లేదా వాడకుండా అధికారం ఉంటుందా, మామూలు మనిషికి ఉండదు. అలాగే ఈ సౌర వ్యవస్థ ద్వారా వ్యక్తమవుతున్న భగవంతుడికి ఉన్నంత ఇచ్ఛాశక్తి మనలో ఉండదు. కాకపోతే అది ఇది ఒకటైన మటు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అణువులోని ఈ ఇచ్ఛాశక్తి ఎలాగో అలాగే జ్ఞానశక్తి కూడా అలాగే, అలాగే క్రియాశక్తి, ఈ మూడు ఎప్పుడు అన్నిట్లోనూ ఉంటాయని మర్చిపోకూడదు. మనిషిలోనూ ఈ మూడు పనిచేస్తుంటాయి, ఒక యాటంలోనూ ఒక అణువులోనూ పనిచేస్తాయి, ఒక సోలార్ సిస్టంలోంచి కూడా ఈ మూడే పనిచేస్తూ ఉంటాయి. ఇది బేసిక్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. ఇది గుర్తుండేటప్పుడు ఇది గుర్తుండటం వల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడు ఒకసారి ఒకదాన్ని గుర్తు తెచ్చుకున్నా మనం ఎప్పుడు వీటితో అనుసంధానం అయి ఉన్నాము అని మర్చిపోకూడదు. అంటే మనలో ఇచ్ఛాశక్తి విడిగా ఉందనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. అలా కాకుండా మన ఇచ్ఛాశక్తి సూర్యుడిలోని ఇచ్ఛాశక్తి ఒకటే, సూర్యుడి ద్వారా వ్యక్తమవుతున్న పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, ఈ శరీరంలో పనిచేస్తున్న ఇచ్ఛాశక్తి అదే అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దానిలాగానే పనిచేస్తుంది, ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు పనిచేయదు. ఇవి గుర్తుపెట్టుకుంటూ ఇవాళ ఈ విషయాలన్నీ అర్థం కావాలి అంటే ఈ కాస్మిక్ ఫైర్లో చెప్తున్న విషయాలని కానీ మనం అసలు ఏ గాయత్రి మహావిజ్ఞాన్ కానీ ఏది నేర్చుకున్నా సరే మనం బేసిక్గా కొన్ని గుర్తు ఉండి తీరాల్సినవి, రోజు పాటించి తీరాల్సినవి, ధ్యానంలో మనం చేయాల్సినవి మనం ముందర చెప్పుకుందాం. అవి ఉంటేనే ఇవన్నీ అర్థం అవుతాయి. అది లేకుండా ఊరికే పుస్తకం చదివితే ఏమవుతుందంటే పుస్తకానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది తప్ప మనకు ఏ రకమైన అనుభూతి రాదు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే నేను ఇప్పటి వరకు నేను అంటే నేనే నేను అంటే దానికి మనం బోల్సాలు అర్థం చెప్పుకున్నాం. ఈ మన ప్రాణ శరీరంలో కాకుండా వీటికి ఇంకా పైన ఉన్నవాడు జీవుడు, ఆ జీవుడు నేను అంటే ఆ జీవుడు ఇంతకాలం ఏం చేస్తున్నాడంటే ఇంద్రియాల ద్వారా బహిర్ముఖుడయ్యి ఈ భౌతిక ప్రపంచంలో ఏం కనిపిస్తోందో వాటి నుంచి ఏ రకమైన ఆనందాలను పొందొచ్చో వాటి గురించి చూసుకుంటున్నాడు, ఇంద్రియ సుఖాలని చూసుకుంటున్నాడు. అలా కాకుండా ఈ ప్రయాణం ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాను నేను, ఈ భౌతిక సుఖాలు వీటిని సంగతి జన్మ జన్మల నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. మాస్టర్ చాలాసార్లు చాలా చోట్ల ఉపన్యాసాల్లో చెప్పారు, ఇంకా చాలు మీకు ఈ ఇంద్రియ సుఖ అనుభవం ఇంకా చాలు, ఇంకా దాంట్లో నుంచి బయటికి వచ్చేసేయండి అని బోల్డ్సార్లు చెప్తారు. అలాగే గీతలో ఒక చోట ఉంటుంది, బహునాం జన్మనాం అంతే, అంటే ఎన్నో జన్మలు జరగ్గా 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 చివరిగా ఇంకా ఇలాంటి జ్ఞానం సంపాదించాలని ఒక ఆలోచన మానవుడికి కలుగుతుంది. అలాంటి ఆలోచన కలిగినప్పుడు ఒక సద్గురువు లభించినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఏం చేయాలంటే ఈ బహిర్ముఖమైన యాత్రకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టి అంతర్ముఖ యాత్ర ప్రారంభించాలి. ఈ అంతర్ముఖ యాత్ర ఏదైతే ఉందో ఆ అంతర్ముఖ యాత్ర గురించి మనం తెలుసుకోవటం, మన గురించి మనం తెలుసుకోవటం కిందకు వస్తుంది. ఇప్పుడు మనం భగవత్ తత్వం నుంచి చాలా దూరంగా వచ్చాం. భగవత్ తత్వం అంటే ఏమిటి అంటే సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, అదే గురుతత్వము. అలాంటి దాని నుంచి మనం ఎంత దూరం వచ్చామంటే ఇప్పుడు మనకు సర్వజ్ఞత్వం ఉందా అంటే లేదని చెప్పాలి డైరెక్ట్. నాకు కొంచెం డౌట్గా ఉంది అని అంటాం ఏం లేదు, ఎందుకంటే లేదు గ్యారంటీగా. నెక్స్ట్ వచ్చేది సర్వవ్యాపకత్వం, మనం అంతటా ఉన్నామా? మన పక్క వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా బాధ వస్తే మనకేం తెలియదు. సర్వవ్యాపకత్వం అంటే ఈ సృష్టిలో ఎక్కడేం జరుగుతుందో వీడికి అంతా తెలుస్తూ ఉంటుంది. అన్నం తినడానికి వచ్చిన కుక్కని కొడితే బాబా ఏం చెప్పారు, ఇదిగో నన్ను కొట్టావు నువ్వు అంటే నేను ఎప్పుడు కొట్టాను మిమ్మల్ని అంటే ఆయన చొక్కా తీసి వీపు మీద చూపిస్తాడు, దెబ్బ తగిలి ఉంటుంది. అలాగే ప్రతి జీవిలోనూ ఉంటాడు. అలాగే మనం ప్రతి జీవిలో ఉన్నామా? మొన్న మనం వసంత పంచమి నాడు పరమపూజ్య గురుదేవుల గురించి చెప్పుకున్నాం. అప్పుడు గురుదేవులు చేసిన ధ్యానం గురించి మనం ఇదివరకు ముచ్చరించుకున్నాం, అది మళ్ళీ గుర్తు చేసుకున్నాం. ఏంటంటే ఇది సర్వజీవులు నా హృదయంలో ఉన్నాయి, సర్వజీవుల హృదయంలో నేనున్నాను, అది ఆయన ధ్యానం. ఆ రకంగా సింథసిస్ ఆఫ్ యోగా అని చెప్పి ఏదైతే చెప్తారో అదే అనమాట. అది అందరిలో నేనున్నాను, నాలో అందరున్నాను. దీన్ని అంతర్యామి సాధన అని చెప్తారు వికే మాస్టర్ రాజవిద్య రాజగుహ్యంలో భగవద్గీతలో 9వ అధ్యాయంలో. అందరిలో నేనున్నాను, నాలో అందరున్నారనే ధ్యానం మనకు ఎంత బాగా కుదిరితే అంత బాగా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు, అవన్నీ మనకు తెలుస్తాయి. ఇదేంటండి వాళ్ళు ఆడ బాధలు నాకెందుకు అంటే, వాళ్ళ బాధలు కాదు, ఈ సృష్టిలో భగవంతుడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు, కానీ ఆ భగవత్తత్వం నుంచి బయటకు వచ్చి ఈ కష్టాలు తెలియకుండా తనంతట తను కల్పించుకుని బాధపడుతున్న జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడమే ఈ మహాత్ములందరి పని, భగవంతుడి పని అదే. అందుకని ఆయన ఏం చేస్తాడంటే గురువుల రూపంలో వస్తాడు గురుదేవులు. అందుకే తెల్లారుజాము లేవగానే ఇచ్చిన పాటలో ఉంటుంది అదే, యోహో భూలే భటకే బిచుడే పునుకో తారే ఖుదు తరజావే వహ శక్తి హమేదో దయానిధే కర్తవ్య మార్గపరు నటజావే. దీనికి ఇలాగ మనం అంతర్ముఖులు అవ్వటానికి అష్టాంగ యోగం ఉంది. పతంజలి యోగ సూత్రాల ప్రకారం అష్టాంగ యోగం ఉన్నది. ఈ అష్టాంగ యోగం మనం ఆచరించటానికి అలాగే అంతర్ముఖులు అవటానికి అన్నిటికీ ఒక ఫలం ఉండాలి, అంటే ఒక రిజల్ట్ ఉండాలి. ఏంటది అంటే మన మనస్సు మీద మనకు పూర్తి ఆధిపత్యం తెరవాలి. ఒకళ్ళని ఎవరినన్నా మాస్టర్ అన్నారు అనుకోండి, మాస్టర్ అంటే అర్థం ఏంటంటే హూ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్, 100% కంట్రోల్ ఉంటుంది అనమాట. మాస్టర్ అనే ఆయనకి తన మనస్సు మీద 100% కంట్రోల్ ఉంటుంది. అదేమిటి మరి, ఆయన మనసు మీద కంట్రోల్ ఉంటే ఆయనకే కదా మాకేంటి అంటే, ఎవరైతే తన మనస్సుని పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంటాడో ఆయన ఎవరి మనసునైనా అధీనంలో ఉంచగలడు. గబగబా ఏనుగు పరిగెట్టుకు వచ్చేస్తుంది అనుకోండి, తొక్కి చంపేస్తుంది అందరినీ, కానీ ఈయన అలా చూడంగానే ఆగిపోతుంది. ముసలు కొట్టే పాములు వస్తుంటాయి, ఆయన చక్కమని ఎక్కడోక్కడ ఆగిపోతాయి. పెను తుఫాను వచ్చేటట్టుగా ఉంటుంది, ఇలా చూడంగానే ఆగిపోతుంది. బాబా గారు ఏమంటారు, కాసే బాగు అంటారు. వీళ్ళందరూ అన్నం తిన్న తర్వాత పైన ఆ స్లాబ్ పడిపోతుంది. ఇవన్నీ దేనికి అంటే మనస్సు పూర్తిగా తన అధీనంలో ఉన్న వ్యక్తి ఈ సృష్టిలో దేన్నైనా తన అధీనంలో ఉంచుకోగలడు, దేన్నైనా శాసించగలడు. ఒక పాషర్ల పూడి అని చెప్పి ఈస్ట్ గోదావరిలో ఒకటి ఉంది, ఓఎన్జిసి వాళ్ళ పైపులోంచి వాళ్ళ వెళ్ళలోంచి ఏమైందంటే ఆ పైపు ద్వారా మంటలు వచ్చేసాయి, ఎంతకాలానికి కట్ అవ్వవు ఆగిపోవు. అలాంటప్పుడు ఏం చేయగలరంటే ఎవరైతే ఈ అధీనంలో ఉన్నారో వాళ్ళు దాన్ని ఆపేయగలరు. భూకంపాలు, కానీ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భూకంపాలు లేక అగ్ని ప్రమాదాలు లేకపోతే అగ్నిపర్వతాలు పేలటాలు రకరకాల యాక్సిడెంట్స్ ఇవి కూడా ఓల్డన్నీ సిద్ధాంతాల ఇంట్రికేటెడ్ గా ఉన్న సిద్ధాంతాల మీద ఆధారపడుతుంది. దాంట్లో ఏంటంటే వ్యక్తిగత కర్మ, ఇండివిజువల్ గా ఏం చేసుకున్నాడో ఆ కర్మ ఉంటుంది. అలాగే కుటుంబ కర్మ, ఆ వ్యక్తి ఒక కుటుంబంలో పుడతాడు, ఆ కుటుంబ సభ్యులకి అతడికి ఉన్న కర్మ. అలాగే అతను ఒక సమాజంలో ఉంటాడు, ఆ సమాజానికి మొత్తానికి సంబంధించిన కర్మ. వాళ్ళు ఒక జాతిలో పుడతారు, ఆ జాతి మొత్తానికి సంబంధించిన కర్మ. ఒక దేశంలో ఉంటాడు, ఆ దేశానికి సపోజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక కర్మ ఉంది, ఏంటంటే అది వాళ్ళు ఆత్మజ్ఞానం సంపాదించడం, ఆత్మజ్ఞానం అందరికీ పంచడం, అది వాళ్ళ మెయిన్ డ్యూటీ. మేము కూడా కంప్యూటర్లు కనిపెడతాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం, మేము కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెడతాం అంటే కుదరదు, అవన్నీ చెయ్యొచ్చు కానీ ఇది మెయిన్గా చెయ్యాలి. అదే రష్యా వాడికి ఒకటి ఉంటుంది, అదే మనం ద వరల్డ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చినది ఉంది. దాని ద్వారా మనం తెలుసుకుందాం ఒక్కొక్క కంట్రీ అసలు ఏం చెయ్యాలి, ఏ పని చెయ్యాలి, అంటే కంట్రీలో పుట్టినవాడు ఆ పని చేయాలన్నమాట. ఇండియాలో పుట్టిన వాడికి వ్యక్తిగత కర్మ ఉంటుంది, కుటుంబపరమైన కర్మ ఉంటుంది, అలాగే మొత్తానికి భారతదేశం అంతటికి సంబంధించిన ఒక కర్మ ఉంటుంది, దాన్ని నెరవేర్చాలి వాడు. అలాగే ఇంగ్లండ్లో పుట్టిన వాడు, అలాగే ఫ్రాన్స్, అలాగే అమెరికా, అలాగే న్యూజిలాండ్, అలాగే ఇంకా ఆస్ట్రేలియా, రకరకాల దేశాలన్నింటికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కర్మ ఉంటుంది. ఆ కర్మ ఇవన్నీ కూడా లెక్క వేసుకుని భగవంతుడి సిద్ధాంత రూల్స్ ఏవైతే ఉన్నాయో, భగవత్ ఆదేశం ఏదైతే ఉందో, ఆ దానికి అనుగుణంగానే గురువులు పనిచేస్తారు తప్ప వాటికి ఎగ్నిస్ట్గా మటు చేయి. ఎగ్నిస్ట్గా చేసిన సందర్భాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే ఈ జ్ఞానం పంచడం అనే విషయంలో మటుకు వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని కొన్ని కొన్ని భూమి మీద నిరంతరం అలా జ్ఞానం పంచేటట్టుగా బుద్ధుడు ఏం చేశాడంటే కొన్ని రూల్స్ని బ్రేక్ చేశాడు. పర్మనెంట్గా ఆయన ఈ సృష్టిలో అణువణువునా ఉండిపోయాడు. ఎవరెవరు జ్ఞానం కావాలంటే వాళ్ళందరికీ ఇవ్వటానికి అలాంటివి చేస్తారు. ఎందుకు జ్ఞానం ఇచ్చి అందరినీ ఉద్ధరించాలని ఒక ప్రేమతోటి, దయతోటి, అనుగ్రహంతో. ఇవి గుర్తుపెట్టుకుంటూ మనం మనస్సు మీద పూర్తి ఆధిపత్యం రావాలి. మనస్సు పూర్తిగా మన అధీనంలో ఉండాలి. రాముడి యొక్క లక్షణాలు చెప్తూ ఎప్పుడు రాముడు తన మనస్సును తన అధీనంలో ఉంచుకుంటాడు అని ఎన్నోసార్లు చెప్తాడు వాల్మీకి రామాయణం మొత్తంలో. అలాగా మన మనస్సును మనం అధీనంలో ఉంచుకోవటానికి ఏం చేయాలంటే మనం అంతర్ముఖ యాత్ర చేయాలి. ఈ అంతర్ముఖ యాత్ర చేయాలంటే దానికి చిన్న చిన్న కండిషన్స్ 2-3 ఉన్నాయి, అవి తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ఏంటంటే, ఈ మనస్సు, ప్రాణము, శరీరము ఇవి ఏవైతే ఉన్నాయో దీనికంటే పైన బుద్ధి, ఇంకా పైన ఇవో బుద్ధే పరతస్తు సహా సహా అంటే అతడు ఈ బుద్ధి కంటే పైన ఉన్నట్ట. ఎవరు? భగవంతుడు. ఎలా ఉన్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్ఠతి. హృదయంలో ఈశ్వరుడుగా ఆ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవిలో కూడా, ప్రతి మనిషిలో కూడా ఏ రకమైన భేదాలు లేకుండా అందరిలో మానవుడు అని వాడు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఏ రకమైన పని చేస్తున్న అందరిలో కూడా హృదయంలో భగవంతుడు ఈశ్వరుడు రూపంలో ఉన్నాడు. ఆ నాలోని ఈశ్వరుడు రూపంలో ఉన్న హృదయంలో ఉన్న భగవంతుడికి నా మనస్సుని సమర్పించుకుంటున్నాను అని మొదటి కండిషన్. హృదయంలో ఉన్న భగవంతుడు ఈశ్వరుడిగా ఉన్నవాడికి నా మనస్సును ఇచ్చాను, అంటే ఇంకేం చేసేదేం లేదు, అలా అనుకోండి కూర్చోవడమే. నిజంగా శ్రద్ధగా సిన్సియర్గా మనం గనక ఈ మాట అని కూర్చుంటే మనని ఆయన పట్టుకుంటాడు. ఎంతసేపు ఉండగలమో అంతసేపు ఉంచుతాడు, అంతే. దానికి మన చేతిలో ఉండదు. ఇంకా ఆయనకి ఇచ్చాం కదా మనస్సుని, ఆ మనస్సులో దోషాలు ఏమున్నాయి, మాలిన్యాలు ఏమున్నాయి, అక్కర్లేనివి ఏమున్నాయి, అవి తీసేసి ఏం కావాలి అవన్నీ దాంట్లో ఇస్తాడు. అంతవరకు కూడా రోజు కొంచెం జరుగుతూ ఉంటుంది కార్యక్రమం. అందుకని రోజు మనం ఒక ఫిక్స్డ్ టైంలో, ఒక ఖచ్చితమైన సమయం దీనికి కేటాయించుకుని మనలోకి మనం అంతర్ముఖంగా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు పొద్దున్న, సాయంత్రం పోని అట్లీస్ట్ నిద్రపోయే ముందు చేయాలి, చేసి పడుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన మనసులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఉన్నత మనసు, రెండోది నిమ్న మనస్సు, లేకపోతే హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. ఈ లోవర్ మైండ్ ఎప్పుడు కూడా కోరికల్ని, మన ఆలోచనల్ని, మన కోరికల్ని, మన రకరకాల ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచిస్తూ ఉంటుంది. ఇవి ఎలా నెరవేర్చుకోవాలని, దానికి అంతకంటే ఇంకో పనేం లేదు. రూపా మనస్సు అంటాం, లేకపోతే దాన్ని ఆ రూపా మనస్సు కాకుండా అరూపా మనస్సు ఇంకోటి ఉంటుంది. ఈ అరూపా మనస్సులోకి ముందర వెళ్ళాలి మనం. అందుకని మనం మనలో, హృదయంలో ఉన్న ఈశ్వర రూపంలో ఉన్న భగవంతుడికి మనస్సును సమర్పించామంటే ఏమవుతుందంటే రూప మనస్సు ఆయనలో కలిసిపోతుంది. అప్పుడు మెల్లిగా ఏమవుతుందంటే మన చేతనత్వం, లేకపోతే కాన్షియస్నెస్, అది మెల్లిగా ఎక్కడికి వెళ్తుంది? అరూప స్థితికి వెళ్తుంది. అంటే ధ్యానం చేస్తా కూర్చున్నాం అనుకోండి, చేయటానికి కూర్చున్నాము, బొమ్మలు కనిపించడం లేదా రకరకాల ఏవో ఆకారాలు కనిపించడం ఇలాంటివన్నీ పోయి మెల్లిమెల్లిగా ఏవి కనిపించని స్టేజ్ ఒకటి వస్తుంది, అరూప. జ్ఞానంలో అసలు అరూప స్థితికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా ఇంకా కొంచెం బాగా చేస్తే ఈ అరూప మనస్సు కూడా దానిపైన ఉన్న బుద్ధిలో లీనమైపోతుంది. బుద్ధిలో లీనమైనట్టు మనకు ఎలా తెలుస్తుంది? బుద్ధిలో లీనమైనట్టు ఎలా తెలుస్తుందంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా ఏదైనా సరే, లవ్ అనేది ఉందనుకోండి, అది అబ్స్ట్రాక్ట్ ఐడియా యాక్చువల్గా. అలాగే కరుణ, అలాగే దయ, అలాగే కాలము. కాలము అనే దానికి ఎలా చెప్తాం? అలాగే ఆకాశము. ఇలాంటివి ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటికి సంబంధించిన రూపం ఏమి ఉండదు. కాలము అన్నాం అనుకోండి, రూపం ఏమి ఉండదు. ప్రేమ అన్నాం, రూపం ఏమి ఉండదు. అలాగే దయ అన్నాం, రూపం ఉండదు. ఆకాశం అన్నాం, రూపం ఉండదు. రూపం ఉండదు కానీ దానికి ఒక రకమైన శక్తి ఉంటుంది, ఒక రకమైన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆకాశానికి లక్షణాలు ఉంటాయి. ఆకాశం సమం బ్రహ్మ. ఆకాశం అంటే అర్థం ఏంటి? బ్రహ్మ. సమత్వం యోగ ఉచితే అని ఏదైతే చెప్తారో అలాగా సమంగా ఉంటుంది ఆకాశం, సమం బ్రహ్మ. ఎటువైపు వాళ్ళదనమాట, అటు ఇటు వాళ్ళకుండా స్టేబుల్గా ఉంటుంది. దాంట్లో అన్నీ ఉంటాయి. ఏ రకంగా సమస్తము బ్రహ్మలో ఉంటాయో, అంటే పరమాత్మలో ఉంటాయో, అలాగే సమస్తము ఆకాశంలోనే ఉంటాయి. అలాంటి ఆలోచనలవి మనలోకి ప్రసరిస్తూ ఉంటాయి. అక్కడ ఆకారం ఏం కనబడదు, దానికి సంబంధించిన జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు ఉంటారు అక్కడ, ఎవరు తెలుసుకునేవాడు ఉంటాడు, తెలుసుకోవటం ఉంటుంది తప్ప తెలుసుకోవడానికి ఒక వస్తువు ఏమి ఉండదు అక్కడ. అంటే మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, మహా చక్రవర్తి యంత్రం మెడిటేషన్ చేద్దాం అనుకోండి, మహాకాల చక్రవర్తి యంత్రం చేసి చూస్తున్నాం. అప్పుడు ఏమైంది? మహాకాల చక్రవర్తి యంత్రం ఉంది, మెడిటేట్ చేసేవాడు ఉన్నాడు, మెడిటేషన్ అనే ఒక క్రియ ఉన్నది, మూడున్నాయి. కానీ మనం బుద్ధి ప్లేన్లోకి వెళ్ళామంటే, మనస్సు దాటి బుద్ధిలోకి వెళ్తే అక్కడ వస్తువు ఉండదు. అంటే మహాకాల చక్రవర్తి యంత్రం ఉండదు. ఇంకా మహాకాల చక్రవర్తి యంత్రం అంటే ఏమిటి, దాని నుంచి ఏం వస్తాయి, అవి తెలుస్తూ ఉంటాయి మనకు. అప్పుడు అవి మనలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రజ్ఞ, అంటే మాస్టర్ పాఠం చెప్తున్నారు, మాస్టర్ లెక్చర్ చెప్తున్నారు. ఆ లెక్చర్ చెప్తుంటే దాంట్లో ఉన్న జ్ఞానం మనలోకి ఎలా ప్రవహిస్తూ ఉన్నదో, కాసేపటికి ఇంకా మాస్టారు అవన్నీ మర్చిపోతాం అనమాట. ఆ జ్ఞానం మనం రెండే ఉంటాం. అలాంటి ఉన్నది ఆ బుద్ధి. అది ఇంకా దాటి పైకి వెళ్ళిపోతే అనుభూతి స్థితి ఉంటుంది. అనుభూతి స్థితిలో ఏమిటంటే రెండో ఉండవు, మూడో ఉండవు, ఒకటే ఉంటుంది. అంటే జ్ఞానము మీరు ఒకటై ఉంటారు. జ్ఞానం వేరు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నవాడు వేరు అని ఉండదు. సపోజ్ ఒకడు హార్ట్ ఆపరేషన్ చేస్తాడు అనుకోండి, సోఫిస్టికేటెడ్ కొత్తగా వచ్చిన టెక్నిక్ ప్రకారం చేస్తున్నాడు. అప్పుడు వాడు ఉండడు అక్కడ, వాడు పని చేయడమే ఉంటుంది. చక్క 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 పని చేసుకుంటూ వెళ్తుంటాడు, ఆపరేషన్ చేసేస్తాడు, సక్సెస్ఫుల్ అంటాడు. అక్కడ మనిషి తను గుర్తు ఉండి అవన్నీ చేస్తుంటే ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఎవరైతే స్కిల్ఫుల్గా చేస్తారో వాళ్ళకి ఏం గుర్తుండదు ఇంకా, వాళ్ళ పని తప్ప ఒక్కటే ఉంటుంది అక్కడ. అంటే తనలోని జ్ఞానం వర్క్ రూపంగా వ్యక్తమవుతుంది, తన జ్ఞానం అంతా కూడా క్రియారూపంగా వ్యక్తమవుతుంది. తను అనేది కూడా మర్చిపోతాడు, తను ఎక్కడున్నాడు, ఎంత టైంలో ఉన్నాడు, ఏం టైం తీసుకున్నాడు ఈ ఆపరేషన్కి, ఏం ఉండవు. అన్నీ గబగబా ఒక్కొక్కళ్ళు అందిస్తూ ఉంటే చేసేస్తూ ఉంటాడు, దానికి కావాల్సిన పనులన్నీ చక్కగా అయిపోతాయి. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఇంత టైం పట్టింది అని, ఇంతసేపు దీనికోసం స్పెండ్ చేశామని, ఇవన్నీ తెలుస్తాయి. అంతే తప్ప చేస్తున్నప్పుడు ఏం తెలియదు. అలాగే దాని అంతటినీ కూడా యజ్ఞము అని అంటాం మనం కూడా. ఈ యజ్ఞంలో ఈ జ్ఞానయజ్ఞం, ఈ జ్ఞానయజ్ఞంలో ఏమవుతుందంటే ముగ్గురు ఉండవు, ఇంకా మూడు ఉండవు. ధ్యానించేవాడు, ధ్యానించబడే వస్తువు, ధ్యానము అనే ప్రక్రియ మూడు ఉండకుండా ధ్యానం ద్వారా ఏ రకమైన జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం మిగులుతుంది. ప్రేమ అని అంటే ఆ ప్రేమ అనే తత్వం అంటే ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రేమ తత్వంలో వీడు కరిగిపోయి ఉంటాడు. ఇంకా ప్రేమ అనేది విడిగా వీడు విడిగా రెండు ఉండరు. ప్రేమ అనేదాన్ని ధ్యానం చేయటం ఉండదు, అంతా పోయి ప్రేమ అనేది. అంటే పంచదార నీళ్ళల్లో కలిపాం, అక్కడ ఎన్నున్నాయి? పంచదార అనే ఒక వస్తువు ఉంది, కలిపేవాడు ఉన్నాడు. పంచదార నీళ్లు కలవటం అనే ప్రక్రియ ఉంది. ఎప్పుడైతే పంచదార నీళ్ళల్లో కలిసిపోయిందో అప్పుడు పంచదార నీళ్లు రెండు లేవు, నీళ్లు కూడిన పంచదారతో కూడిన నీళ్లు ఉన్నాయి. అది మనం నాడికి మీద వేసుకుంటే మనకు రుచి తెలుస్తోంది. ఆ క్షణంలో రుచి తప్ప ఇంకేం లేదు, అంటే నేను రుచి చూస్తున్నాను, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టి దాని అనుభూతి చెందుతూ ఉన్నంతసేపు అక్కడ మనకు ఆ పరతత్వం అర్థమవుతుంది. ఇంద్రియాలు అందుకివ్వబడ్డాయి. ఇంద్రియాల ద్వారా ఆ అనుభూతి చెందుతూ ఆ అనుభూతే భగవంతుడని తెలుసుకోవటం ముఖ్యమైన విషయం. ఈ రకంగా మనం నేను ఆ హృదయంలో ఉన్న నేనుకి మన మనస్సును సమర్పించుకోవాలి. మన సమర్పించుకుంటుంటే మెల్లమెల్లిగా ప్రజ్ఞ అని అంటారు ఒక భాషలో, ఎలా చెప్పినా సరే చివరికి ఏంటంటే మనలోని చేతనత్వం ఏదైతే ఉందో అది అరూపాస్థితిలోకి వెళ్ళాలి. రూపాస్థితి నుంచి శబ్దాలు వినిపించడం, ఏవో ఆకారాలు కనిపించడం, మంత్రాలు వినిపించడం, ఇలాంటివన్నీ మెల్లమెల్లిగా పోతాయి. పోయి మనం ఆ పరతత్వంతో ఒక్కటైపోతాం. ఆ ఒక్కటి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ వేరు, అది సెకండ్ స్టెప్లో మళ్ళీ బయటకు వచ్చి మనం ఏం చెయ్యాలో వాళ్ళు చెప్తే అది చేయటం. కాబట్టి మొదట ఏంటంటే ఒకటవటం, ఈ ఉన్నదంతా ఒకటైన జ్ఞానం సంపాదించడం, ఆత్మజ్ఞానం. అలాగే ఈ సృష్టి మొత్తం అంతా కూడా బ్రహ్మతోనే తయారైంది, బ్రహ్మమే ఇదంతా అని బ్రహ్మజ్ఞానం. ఇలాంటి సాధించడానికి మనం అంతర్ముఖ యాత్ర చేయాలి. ఇది అయిన తర్వాత రెండో స్టెప్లో మనం రోజు మనస్సుని ఆత్మస్వరూపంగా మనలో ఉన్న పరమాత్మకి, అంతరాత్మగా ఉన్న పరమాత్మకి, హృదయంలో వెలుగొందుతున్న ఈశ్వరుడు అనే పేరుతో పిలువబడుతున్న భగవంతుడికి ఎప్పుడైతే మనం ఆత్మనివేదన చేసుకున్నామో, మనం మనస్సు సమర్పించుకున్నామో, అప్పుడు అక్కడి నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే దాన్ని ఫాలో అవటానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని ఫాలో అవటానికి సిద్ధంగా ఉంటేనే ఈ సాధన యొక్క ఉపయోగం. అది చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏ రకంగా లాభం లేదు. ఆ తర్వాత ఈ విధంగా మనని ఆత్మసమర్పణ చేసుకోవడం, అక్కడి నుంచి వచ్చిన నిర్దేశాలని స్వీకరించి దానికి తగ్గట్టుగా బతకడం అనేది మొత్తం కూడా మనకి ఈ సైకాలజీలో చెప్తాం. ఇది సైకాలజీలో నేర్చుకునేది. మామూలుగా సైకాలజీ అంటే ఏంటి, ఒక మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని. ఇక్కడ మనస్తత్వం భౌతికమైన మనస్తత్వంతో మనకు సంబంధం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ సైకాలజీ. ఈ ఆధ్యాత్మిక సైకాలజీలో మనం ఈ విషయాలు గమనిస్తాం. గమనించడంలో ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే మన చేతనత్వం ఏ స్థాయిలో ఉన్నది ఎలా తెలుస్తుంది. మన అందరికీ చేతనత్వం ఉన్నదని తెలుసు. మన చేతనత్వ స్థాయి ఏంటి అని ప్రశ్న వేసుకుంటే చేతనత్వ స్థాయిలు ఎన్ని ఉంటాయో జనరల్గా మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇండివిజ్యువల్, అంటే వ్యక్తిగతము. ఒకటి వ్యక్తిగతమైనది, ఇండివిజువల్. రెండవది పర్సనాలిటీకి సంబంధించింది. పర్సనాలిటీ ఏంటి, మరి వ్యక్తిగతం ఏంటి, రెండు ఉన్నాయంటే ఇండివిజువల్స్ అంటే విడివిడిగా జీవిస్తూ ఉన్న అనేక కోట్ల మంది సంబంధించిన వాటిలలో వీడు ఒకడనమాట. విడివిడిగా జీవించడం అంటే ఏంటి, తన కోరికలు, తన ఆలోచనలు, తన స్వార్థము తప్ప ఇంకెవరి గురించి ఏ రకమైన కన్సర్న్ లేని వాళ్ళు, పూర్తిగా స్వార్థపరుడు అలాంటి వాడు. ఇంకొక సెంటెన్స్, ఇంకొక పదంలో చెప్పాలంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అనమాట. సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ ని ఈ భాషలో ఇండివిజువల్ అంటారు. బేసర్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. బేసర్ ఇన్స్టింక్ట్స్ అంటే క్లియర్ గా చెప్పాలంటే ఆహార, భయ, నిద్ర, మైథునాలు జంతువులకు అన్నిటికీ సమానం, అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అన్నమాట. భౌతిక జీవితం తప్ప ఇంకేమీ లేదు అని పూర్తిగా నమ్మేవాళ్ళు. నాన్ సెన్స్, దేవుడు లేదు, దయ్యం లేదు, నాన్ సెన్స్ తీసేయండి అంటూ ఉంటాడు. అది ఇండివిజువల్ స్టేట్ లో ఉన్న చేతనత్వం యొక్క గుర్తు. ఇలాంటి చేతనత్వం ఉన్న మనుషుల్ని మనం కలిస్తే వాళ్ళని ఇండివిజువల్ గా ఉన్నాడు అని గుర్తు తెచ్చుకోవాలి. పక్క వాళ్ళ గురించి అసెస్ చేయడం అనవసరం. మనం గురించి మనం తెలుసుకోవడానికి, అంటే చేతనత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం తప్పులేదు, కానీ దానికి తగ్గట్టు మాట్లాడటం అవన్నీ అవసరం. నెక్స్ట్ రెండోది వచ్చేది పర్సనాలిటీ అంటే ఏంటి. ఇక్కడ ఆలోచిస్తారు, ఆర్గ్యూ చేస్తారు, ఇంకా బాగా యాక్టివ్గా ఉంటారు, అన్నీ ఉంటాయి తప్ప మీకంత జ్ఞానం సంపాదిస్తారు. ప్రపంచ జ్ఞానం అన్నమాట, లౌకిక జ్ఞానం ఇలాంటివన్నీ సంపాదిస్తారు. కానీ ఇంకా సటిల్గా వీళ్ళకి ఏవైతే సెల్ఫ్ సెంటర్డ్ లక్షణాలు ఉన్నాయో అవి ఇంకా ఉంటాయి, పూర్తిగా మార్చిపోవు, పూర్తిగా ఒక వ్యక్తిలోంచి తొలగిపోవు. బేసర్ ఇన్స్టింక్ట్స్ బాగా తగ్గుతాయి తప్ప పూర్తిగా తొలగిపోవు, సూక్ష్మ రూపంలో ఉంటాయి. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాస్టర్స్ ఇవి ఉంటాయి. కానీ చదువుకున్నామండి నలుగురిలో కోపడదేలాగా అని చెప్పి కాస్త రిస్ట్రైన్డ్ వస్తుంది అన్నమాట. అలాగే ఇంకా ఏదన్నా ఒక పని చేయటం, అలాగే రకరకాలుగా ఆలోచించడం, రకరకాలుగా ఆర్గ్యూ చేయటం. భగవద్గీతలు అలా చెప్పారు కదా అంటాడు వాడు తీసుకొచ్చి. వాడి పర్సనాలిటీకి తగ్గట్టుగా భగవద్గీతను ఇంటర్ప్రిట్ చేస్తాడు తప్ప యాక్చువల్గా భగవద్గీతలు ఏం చెప్పారో అది చెప్పడం. చాలామంది చెప్పేది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ, నాలుగు రకాల వాళ్ళు నేనే సృష్టించానని కృష్ణుడు చెప్పాడు కదండి. గుణకర్మ విభాగశ, గుణము కర్మము దాన్ని బట్టి విభాజించాను, విభాగం చేశాను, విభజించానని కృష్ణుడు చెప్పాడు. ఆ నాలుగు రకాల వాటి గురించి ఏమిటవి అంటే వర్ణములు. వర్ణములు అంటే రంగులు. ఒక వ్యక్తిని చూస్తే రంగులు కనిపిస్తాయి. బూడిద రంగు కనిపించింది అనుకోండి, ఒళ్ళంతా మనం ఆరా చూస్తే బూడిద రంగు కనిపిస్తే అన్ని రకాల మాలిన్యాలు శుభ్రంగా ఉన్నాయన్నమాట, అవన్నీ పోవాలి. అలాగే మట్టితో కూడుకున్న గ్రీన్ కనిపించింది అనుకోండి అదంతా పోవాలి. అలాగే ఎర్రటి ఎరుపు కనిపించింది అదంతా పోవాలి. అలాగే ఇంకోటి ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా గ్రే కలర్, ఇంకొకటి ఇవన్నీ ఎలా మారాలంటే బ్లూ కలర్లోకి మారాలి, ఆరెంజ్ దాన్ని గోల్డెన్ ఎల్లో కలర్లోకి మారాలి, అలాగే లైట్ బ్రైట్ గ్రీన్ కలర్లోకి మారాలి. కొందరు గ్రీన్ కలర్ ఉంటుంది, ఎలా ఉంటుందంటే నాచు రంగు గ్రీన్, ఆ నాచు రంగు గ్రీన్లోంచి బ్రైట్ దాంట్లోకి మారాలి. ఇలాగా నాలుగు బేస్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సటిల్గా ఫైన్గా బంగారు రంగులోకి మారాలి. అలాగే జపా కుసుమ సంకాచం, అంటే జపా కుసుమ సంకాచం మందార పువ్వు వచ్చు, అలాగే దాడిమి బీజం అంటే మన దానిమ్మ పువ్వు ఉంటుంది సార్, ఆ రంగులోకి మారచ్చు. ఎర్రటేరుపేమో దానిమ్మ రంగులోకి, దానిమ్మ పువ్వు రంగులోకి. అలాగే ఈ బ్రైట్ కాదు నాచు రంగు ఏదైతే ఉందో అది బంగారు రంగులోకి, ఇలాగే బూడిద రంగు ఏదైతే ఉందో అది పోయి నీలం రంగులోకి, ఇలాగా మనలోని చేతనత్వం మారుతున్న కొద్దీ మనలోని లోపాలన్నీ మాలిన్యాలన్నీ చెత్త చెదారం అంతా పోతున్న కొద్దీ మనల్ని చూస్తే అవతల మహాత్ముడికి ఆ రంగులు కనిపిస్తాయి. ఆ నాలుగు రంగులు నాలుగు రకాలుగా మారివాడు పరిశుద్ధుడవుతాడనమాట. ఈ నాలుగు రంగులంటే ఆ రంగు బట్టి వాడు పని చేస్తుంటాడు. మీరు యాస్ట్రల్ బాడీ అని చెప్పి మనకు ఆల్రెడీ తేజ అందరికి పెట్టింది ఒకసారి చూడండి, దాంట్లో ఎర్రటి ఎరుపు ఉంది అనుకోండి వాడు పిచ్చి కోపం ఉంటుంది అనమాట. ఆ ఎర్రటి కోపం కాస్త మారి ఏమవ్వాలి, ప్రేమగా మారాలి. ఇలాగ ప్రతిదీ కూడా రిఫైన్డ్గా అవుతాయి అనమాట, ఆ కలర్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే ఈ పర్సనాలిటీ స్టేజ్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఏ శాస్త్రం అయినా వాడికి తగ్గట్టుగా వాడు వ్యాఖ్యానించుకుంటూ ఉంటాడు. భారతంలో అంతా మేనేజ్మెంట్ చెప్పారండి, భగవద్గీతలో అంతా కూడా బిజినెస్ మేనేజ్మెంట్ చెప్పారండి. అలాగా ఏ శాస్త్రాన్ని అయినా సరే వాడి ఫీల్డ్కి తగ్గట్టుగా వాడు చెప్పేసుకుంటాడు. పాలిటిక్స్ బోల్డ్ అంత ఉన్నాయండి భగవద్గీతలో అని చెప్పచ్చు ఒకడు వచ్చి, ఓహో పాలిటిక్స్ ఉన్నాయా అంట. అసలు విషయం ఏముంది భగవద్గీతలో, మొత్తం అంతా భగవత్ తత్వం గురించి ఉంటుంది. అది వదిలేసి మిగతాన్ని చెప్పుకుంటుంటారు. ఇది పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే తన్ను తాను ఆత్మగా తెలుసుకోవడం. ఈ తన్ను తాను ఆత్మగా తెలుసుకోవడం అనేది మన చేతనత్వంలో ఇంకొక సూచిక అనమాట. ఈ సూచిక మొట్టమొదటి ఎక్కడ ఉంటుంది? ఇండివిజువల్ గా ఉంటుంది, బేసర్ ఇన్స్టింక్ట్స్ తో ఉంటాడు మనిషి. తర్వాత పర్సనాలిటీ బాగా, ఇప్పుడు అంతా స్కూళ్ళు కాలేజీలు వచ్చేసిన తర్వాత అందరూ చదువుకుంటున్నారు కదా, చదువుకుని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఉన్నారు అందరు. ఇది అయిన తర్వాత ఆత్మ నిర్మాణం, గురువు గారు చెప్పారు ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది తన గురించి తాను తెలుసుకోవటం, ఈ స్టేజ్కి రావటం అనేది చేతనత్వంలో చివరగా మనం సాధించేది. మరి ఇవి రావాలంటే, ఈ రకమైన ఆత్మజ్ఞానం రావాలంటే మనిషికి ఏమన్నా, ఒక వ్యక్తికి ఇలా కావాలి నాకు అనుకున్న వాడికి ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉన్నారంటే అలా సహాయం చేసేవాడే గురువు. ఎందుకు అలా చేస్తాడు అంటే, ఇవన్నిటినీ వదిలేసి ఆయన ఎప్పుడూ నిరంతరము ఆత్మస్థితిలో, పరమాత్మస్థితిలో ఉంటాడు. సర్వకాల సర్వావస్థలందరూ ఆయన ఎప్పుడు ఏం చేశాడు, నేను పరబ్రహ్మమును, అయం ఆత్మ పరబ్రహ్మ అని. ఈ ఫోన్ లో ఎవరో ఉన్నారమ్మా?
అరుణ ఉంది.
అరుణ, సరే. అరుణ, హలో, అందుకని ఈ స్థితులన్నీ దాటి నిరంతరము తాను పరబ్రహ్మమును అనే చేతనత్వంలో ఉన్న వ్యక్తి పరమ గురువు. అలాంటి గురువు యొక్క సాన్నిధ్యం వల్ల మాత్రమే మనం ఈ ఇండివిజువల్ స్థితి నుంచి, పర్సనాలిటీ స్థితి నుంచి బయటపడగలం. మరి ఈ బయటపడటానికి ఇంకా ఏమన్నా ఉంటాయంటే, ప్రకృతి ఏం చేస్తుందంటే తన నుంచి, అంటే ఆత్మస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోయిన ఈ జీవుడి చేతనత్వాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి వాడికి కొన్ని చిత్రంగా కష్టాలు లేకపోతే బాధలు అలాంటివి కల్పిస్తూ ఉంటుంది. భారతంలో పాండవులు ఎలాగైతే కష్టాలు పడ్డారు, లేకపోతే ఇంకో రకరకాల కథలు ఉంటాయి, వాటిలో చాలామంది మహాత్ములు కష్టాలు పడుతుంటారు. అలాంటి కష్టాలన్నీ కూడా మనకు గుర్తు చేయటానికి అన్నమాట. మళ్ళీ అలాగే మనం కూడా మన అసలు స్థితి నుంచి బయటకు వచ్చేస్తే మనం కూడా పడే ఇబ్బందులు, అవన్నీ రకరకాల పరిస్థితులు, వాటిలోంచి ఎలా బయటపడాలి, నాకెవరు దిక్కు, నన్ను ఎవరు రక్షిస్తారు అని వీడు మనసారా కోరుకుంటున్నప్పుడు తెలియకుండానే వీడికి ఉండే గురువు ఏం చేస్తాడంటే వాడి కష్టాలు ఒక్కొక్కటి బాగొట్టి మళ్ళీ ఆ కష్టాలలోంచి బయటపడేసి తన వైపుకి తెచ్చుకుంటూ ఉంటాడు అన్నమాట. అవి మనం ఇంకో క్లాసులో చెప్పుకున్నాం. అలాంటివి మనం ఎక్కువగా మనం బాబాగారి చరిత్రలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏ వ్యక్తి సాన్నిధ్యం వల్ల జరుగుతాయో ఆయనే గురువు. ఎందుకంటే అవన్నిటినీ దాటేసి పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు కాబట్టి. ఆయన ఏం చేస్తాడంటే, పరబ్రహ్మ స్థితిలో ఉన్న గురువు పోల్ షిఫ్ట్ అని ఉంటుంది. పోల్ షిఫ్ట్ అంటే ఏంటి, నార్త్ పోల్ సౌత్ పోల్గా అయిపోవడం, సౌత్ పోల్ నార్త్ పోల్లో కలిసిపోవడం, సౌత్ పోల్ షిఫ్ట్ అయిపోతుంది ఎక్కడికి, నార్త్ పోల్కి. భూమికి కూడా జరుగుతుంది అలా. సీక్రెట్ డాక్టర్ ప్రకారం ఈసారి ఇప్పటికీ 3 సార్లు ఇలాగా పోల్ షిఫ్ట్ జరిగిపోయింది అని. లేటెస్ట్గా మాస్టర్ ఏమన్నారు, 2000లో మళ్ళీ జరిగిందని. ఈ పోల్ షిఫ్ట్ అంటే ఎలాగా అంటే, వ్యక్తికి సంబంధించినంతవరకు పోల్ షిఫ్ట్ ఏంటంటే, మూలాధారం స్వాధిష్టానం మణిపూరకాలు అనేవి లోవర్ పోల్ అంటే సౌత్ పోల్ అనమాట, దక్షిణ ధ్రువం. అలాగే మనకు ఉత్తర ధ్రువంలో ఏముంటాయి, సహస్రారం ఆజ్ఞా విశుద్ధి ఉంటాయి. ఈ సహస్రారం ఆజ్ఞా విశుద్ధి అనే 3 కూడా ఉత్తర ధ్రువం అయితే, మూలాధారం స్వాధిష్టానం మణిపూరకాలు దక్షిణ ధ్రువం అయితే, ఈ దక్షిణ ధ్రువంలో ఉన్న చేతనత్వం ఉత్తర ధ్రువంలోకి షిఫ్ట్ అవ్వాలి. ఈ షిఫ్టింగ్ ఆఫ్ ది కాన్షియస్నెస్, షిఫ్టింగ్ ఆఫ్ ది పోల్ ఎలా జరుగుతుంది అంటే, మాస్టర్ గారి అనుగ్రహం వల్ల జరుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది. ఇక్కడ మన ప్రతిభ అనేది ఏ ఉండదు, మన ప్రతిభల్లో ఒకటే, మనలో దోషాలు లేకుండా మనం వివేకంతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించటము, చేతన ఇంతమందికి సహాయం చేయటం అనేవి ఉంటేనే మనం గురువు దృష్టిలో ఉంటాం. కిందసారి మనం చెప్పుకున్నాం, గురువు దృష్టిలో ఉండాలంటే సేవా కార్యక్రమాల్లో ఉండాలి. ఈ సేవా కార్యక్రమాల్లో ఎంతవరకు ఉంటాం మనం, ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంటాం, అంత గురువు యొక్క దృష్టి మన మీద ఉంటుంది. ఆ తర్వాత గురువు దగ్గర నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ అవి తీసుకుంటాం. ఈ రకంగా అంతర్ముఖ యాత్ర చేయడానికి కావలసిన సైకాలజీ ఏదైతే ఉందో ఆ సైకాలజీని మనం కాస్మిక్ ఫైర్ లో చదువుకుంటాం. సో అంతర్ముఖ యాత్ర చేయాలంటే ఒక రకంగా చెప్పాలంటే ధ్యానం. సో ఆ అంతర్ముఖ యాత్ర చేయడానికి అసలు మన దగ్గర ఏ ఉన్నాయి, భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు అవి కూడా తెలుసుకుంటాం అన్నమాట. తెలుసుకుంటూ ఇవాళ కాస్మిక్ ఫైర్ లో చెప్పిన మూడు, కాస్మిక్ ఫైర్ అంతా ఒకటైతే దాంట్లో మూడు పార్ట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఫైర్ బై ఫ్రిక్షన్, అలాగే సోలార్ ఫైర్, అలాగే ఎలక్ట్రిక్ ఫైర్. మూడు, ఈ మూడిటి గురించి మనం కొంత చెప్పుకున్నాం, ఇవాళ ఇంకొంచెం చెప్పుకుంటాం. అవేంటంటే వీటినే ఇంకొక భాషలో, మనకు తెలిసిన భాషలో ఏం చెప్తాం, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ఇచ్చాశక్తిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే, పాజిటివ్ అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం, ఎప్పుడు ఇచ్చేది అని అర్థం. ఆల్వేజ్ ఇట్ గివ్స్. ఇప్పుడు ఓ పాజిటివ్ అన్నాం అనుకోండి, బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ డోనార్ అన్నారనుకోండి అర్థం. అంటే అంటే ఎవరికైనా ఇస్తూనే ఉండొచ్చు అనమాట. అలాగా యూనివర్సల్ డోనార్ లాగా ఈ ఫస్ట్ పర్సన్ ఏదైతే ఉందో, సంకల్ప శక్తి ఏదైతే ఉందో, అది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది అనమాట. అది ఒక ఫైర్. అలాగే రెండో ఫైర్ ఈ ఇచ్చాశక్తి ఏదైతే ఉందో, ఎప్పుడు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ అని చెప్పబడే ఫైర్ ఏదైతే ఉందో, ఇది ఎలక్ట్రిక్ ఫైర్. ఫస్ట్ ఫైర్ పైనుంచి వస్తే కనుక ఎలక్ట్రిక్ ఫైర్, ఇచ్చాశక్తి. అలాగే మధ్యలో ఉండే సోలార్ ఫైర్, ఈ సోలార్ ఫైర్ మనస్సుకి సంబంధించింది. ఈ మనస్సుకి సంబంధించినది ఈ ఫైర్ ప్రేమ, జ్ఞానము అనే దానికి సంబంధించి. అంటే మనం రేస్ చెప్పుకున్నాం అనుకోండి, ఇచ్చాశక్తి దేనికి సంబంధించింది అనుకున్నాం, ఎలక్ట్రిక్ ఫైర్, అది సంకల్పశక్తికి సంబంధించింది. ఇది ఫస్ట్ రే కిందకు వస్తుంది. తర్వాత సెకండ్ రే కిందకి సోలార్ ఫైర్ వస్తుంది, మైండ్, ప్రేమ, జ్ఞానం. అలాగే థర్డ్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఇది ఇంటర్నల్ ఫైర్, మనలో ఉంటుంది ఎప్పుడు. ప్లస్ దీనికి క్రియాశక్తి అని పేరు, ఇది యాక్టివ్ ఇంటెలిజెన్స్. ఇది థర్డ్ రే కిందకి వస్తుంది. సో త్రీ ఇంపార్టెంట్ రేస్ అనమాట. ఈ త్రీ ఇంపార్టెంట్ రేస్, ఈ త్రీ ఫైర్స్ గా మనకు యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, అది ప్రతి అణువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి సౌర కుటుంబంలోనూ ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ గా వేడి రూపంలో ఉంటుంది. మినిమం వేడి ఉంటేనే మనిషి బతికినట్టుగా మనకు తెలుస్తూ కదా. ఒక వేడి తగ్గిపోయింది అనుకోండి, ఆ వేడిపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది, దాంట్లోంచి ఒక వేడి తగ్గిపోతే ఏమవుతుందంటే మెల్లిగా అది ముడుచుకుపోతుంది. పండు ఉంది, అలా నవనవలాడుతుంది కాదు, అలా వళ్ళిపోతుంది. చెట్టు ఉంది, దాంట్లో వేడి తగ్గిపోయింది అనుకోండి, మెల్లిగా ఆకులు అవి కొమ్మలు అన్ని ఎండిపోతూ ఉంటాయి. సో మెయింటైన్ చేసే వేడి ఒకటి ఉంటుంది, ఆ రూపాన్ని, దాని జీవాన్ని అలాగ మెయింటైన్ చేసే వేడి ఉంటుంది, క్రియాశక్తి. ఆ క్రియాశక్తి పనిచేస్తున్నంతసేపే అది అలా ఉంటుంది. దీనికి రోటరీ మోషన్ ఉంటుంది. అంటే మోషన్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, అంటే ఈ కాస్మిక్ ఫైర్ ఏం చేస్తుంది అనుకున్నాం, ఈ సృష్టి మొత్తంలో కూడా ఒక చలనాన్ని ఏర్పాటు చేస్తుంది. సూర్యుడు సప్తర్షుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, వాళ్ళందరూ కూడా పోల్ స్టార్ చుట్టూ తిరుగుతారు. ఆ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి, అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంది, ఇంకా రకరకాలవన్నీ గిరగిర తిరుగుతూ ఉంటాయి అలా రకరకాల కక్షల్లో, ఆర్బిట్లో. ఈ ఆర్బిట్లో తిరగటం అనేది ఏదైతే ఉందో, రకరకాల కక్షల్లో తిరగటం ఏదైతే ఉందో, ఆ రకమైన గమనానికి అంతటికీ కూడా మనకు కారణం ఎవరు అంటే ఆ క్రియాశక్తి, ఫైర్ బై ఫ్రిక్షన్, ఆ లోపల ఉన్న వేడి. మన లోపల శరీరంలో కూడా అణువులు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, అలా అంటే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడికి పోతాయని కాదు, యాక్టివ్గా అలాగే వర్కింగ్ కండిషన్లో ఉంటాయి. దీనికి రోటరీ మోషన్ అని పేరు. అంటే ఒక పాయింట్ ఉందనుకోండి, ఆ పాయింట్ చుట్టూ డిఫరెంట్ యాక్సెస్లో తిరుగుతూ ఉంటుంది. మోషన్ అని గుర్తుపెట్టుకుందాం, ఒక రకమైన చలనము. ఇప్పుడు మనం ఆస్ట్రానమీ చార్ట్స్ ఏమైనా చూసామనుకోండి, సూర్యుడి చుట్టూ ఇవిలా తిరుగుతాయి, అలా తిరుగుతాయని బొమ్మలు ఉంటాయి, అవి చూస్తే వాటి మోషన్ ఏ దాని ఏమంటారు ఒక మార్గంలో తిరుగుతూ ఉంటాయి, అలా కక్షలో తిరుగుతూ ఉంటాయి. అవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది, ఈ రోటరీ మోషన్ అర్థమవుతుంది. సోలార్ సిస్టమ్ అనే పుస్తకం ఉంది థియోసాఫికల్ సొసైటీ, అది ఒకసారి చూస్తే మనకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఈ చెప్పుకునే వాటిలో ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ చెప్పుకుందాం, రోటరీ మోషన్ అంటే ఏంటి, క్రియాశక్తి దానికి సంబంధించి, అలాగే సోలార్ ఫైర్ మనస్సుకి సంబంధించి దీన్ని సెకండ్ రే ప్రేమ జ్ఞానంగా చెప్పుకుంటాము. దీంట్లో అన్ని కూడా ఎలా ఉంటాయంటే మూమెంట్ ఎలా ఉంటుందంటే స్పైరల్గా ఉంటుంది. స్పైరల్ అంటే ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్తూ ఉంటాయి, స్క్రూ టైప్. సైక్లిక్ అంటే మళ్ళీ వస్తుంది, సోమవారం ఉందనుకోండి మళ్ళీ సోమవారం వస్తుంది. మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి, ప్రభవ విభవ ప్రమోద ప్రజోత్పత్తి, ఇలా 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ ప్రభవే వస్తుంది, మళ్ళీ ఇంకో 60 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ప్రభవ వస్తుంది, అది సైక్లిక్. అలాగే జనవరి ఉందనుకోండి, జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ డిసెంబర్ మళ్ళీ జనవరి వస్తుంది, సైక్లిక్. అంటే సైక్లిక్ అంటే మళ్ళీ మళ్ళీ, వారం సంస్కృతంలో వారం అంటాం, వారం అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది, ఆదివారం సోమవారం మళ్ళీ వస్తుంది, ఆదివారం మళ్ళీ సోమవారం వస్తుంది. అలాగా ఇవన్నీ తెలుసుకునే మ్యాథమెటిక్స్ ఆధారంగా అంటే గణితం ఆధారంగా సూర్యుడు 31వ తేదీ ఇదిగో ఈ సమయంలో ఉదయిస్తాడు అని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ టైంకే ఉదయిస్తాడు, వీళ్ళు చెప్పారు కాబట్టి ఆ సమయానికి ఉదయించడు. ఆ సమయానికి ఉదయించేది ఏంటంటే ఎప్పుడు సైక్లిక్గా అలాగే జరుగుతుంది కాబట్టి దాన్ని గమనించిన వాళ్ళు నోట్ చేసుకున్నారు, ఇలాగా సూర్యోదయం అవుతుంది, ఇలాగ అస్తమయం అవుతుంది. అలాగే మన జీవితాలను గమనించి, మన వ్యక్తిగత జీవితాలను గమనించి, ఈ రకమైన పనులు చేసే వాళ్ళందరికి సంబంధించిన ఇదిగో జాతకం ఇలా ఉంటుంది, ఈ వ్యక్తి ఇలా ఉంటాడు అని ఎవరైతే రాశారో ఋషులు వాళ్ళని నాడీ జాతకం అంటారు. నాడీ జాతకంలో మన పేరు అంతా వాళ్ళు చెప్తారు, అలాగే మన తండ్రి పేరు, తల్లి పేరు, అలాగే బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ పేరు, చెల్లెళ్ళు అక్కలు ఉంటే వాళ్ళ పేర్లు, అన్ని పేర్లు చెప్పి అంతా రైట్ అయితేనే వాడు తర్వాత చెప్తాడు. ఆ రకంగా కొంత ఈ సైక్లిక్ మూమెంట్ ఏదైతే ఉందో దీని గురించి తెలిసిన, అంటే ఈ సైకిల్స్ సంబంధించిన జ్ఞానం కావాలి అంటే మనలో ఏముండాలంటే నంబర్స్కి సంబంధించిన అంటే సంఖ్యలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఒక సైకిల్ గురించి తెలియాలంటే నంబర్, అంటే సపోజ్ ఆదివారం గురించి తెలియాలనుకోండి, వారాల గురించి ఏ నంబర్ తెలిసి ఉండాలి, 7వ నంబర్ తెలిసి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ 7వ రోజుకి అదే వస్తుంది కాబట్టి. అలాగే 12 సంఖ్య తెలుసు అనుకోండి, మనం జనవరి నుంచి మళ్ళీ లెక్కేస్తే 12 అవ్వగానే మళ్ళీ జనవరే వస్తుంది. అంటే వారాలకు సంబంధించిన సైకిల్ తెలుసుకోవాలంటే ఒక నంబర్ గురించి తెలియాలి 7 సంవత్సరాలకు సంబంధించిన తెలియాలంటే 12 తెలియాలి. అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ఇలాంటి వాటి గురించి తెలియాలంటే 2వ నంబర్ తెలియాలి. అలాగే పగలు రాత్రి తెలియాలంటే 2వ నంబర్ తెలియాలి. అలాగే పుట్టుక చచ్చిపోవడం అనేవి రెండు ఉన్నాయి, దాని గురించి తెలియాలంటే 2వ నంబర్ తెలియాలి. అలాగే పుట్టడం పెరగటం మళ్ళీ మరణించడం ఈ మొత్తం 3 గురించి తెలియాలంటే 3వ నంబర్ తెలియాలి. అంటే సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ 1 నుంచి 9 వరకు ఉన్న అంకెలు లేకపోతే సంఖ్యలు వాటికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దానితో పాటు రంగు, రంగు అంటే ఇక్కడ ఖచ్చితంగా కలర్, అలాగే సౌండ్ వర్ణము, ఈ 3 గురించిన జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ సైకిల్స్ గురించి తెలుస్తాయి. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశాడు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేదంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే 10వ నెంబర్ గురించి తెలియాలి. అంటే 9 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియాలి. కాబట్టి 9 గురించి బాగా తెలియాలి. ఏ జ్ఞానానికి సంబంధించి అనుకుంటున్నాడో దానికి ఒక రంగు ఉంటుంది, ఆ రంగు గురించి తెలియాలి. కమాండ్ ఉండాలి తెలియాలంటే, ఊరికే తెలియటం కాదు. ఆ తర్వాత దానికి ఒక ఆకారం ఉంటుంది, ఆ ఆకారం తెలియాలి. 9కి ఒక ఆకారం ఉంటుంది, 8కి ఒక ఆకారం ఉంటుంది, 7కి ఒక ఆకారం ఉంటుంది. ఆకారాలు తెలియాలి. అంటే కలరు, సౌండ్, షేప్. అంటే ఒకలాగా చెప్పాలంటే నంబర్ షేప్ని ఇస్తుంది. కాబట్టి షేప్ నంబర్ 2 ఒకటిగా వేసుకుంటే నంబర్, సౌండ్, కలర్ ఈ 3 గురించి తెలిసినప్పుడు, థరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు సైకిల్స్ గురించి చెప్పగలరు. రాబోయే 100 సంవత్సరాల్లో ఇది ఇలా అవుతుంది అని చెప్పగలడు ఆ సైకిల్ గురించి. అలాగే ఇంకా పెద్ద సైకిల్, అన్నిటికంటే పెద్ద సైకిల్ ఏంటంటే 60,000 సంవత్సరాల గురించి చెప్పచ్చు. గరుడు అంటే విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వస్తాడు అని చెప్తారు. ఆ గరుడ అనే దానికి సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుందంటే, అది ఒక పెద్ద సైకిల్, ఒక కాలం 60,000 సంవత్సరాల కాలాన్ని గరుడు. ఇలాగా మనకు ఈ సైక్లిక్ మూవ్మెంట్ గురించి తెలియాలి, ప్రేమ జ్ఞానం గురించి తెలియాలి, సోలార్ ఫైర్, ద ఫైర్ ఆఫ్ మైండ్ గురించి తెలియాలి అంటే మనకు ఇన్ని తెలియాలి. ఇలాగే ఇచ్చాశక్తి, ఈ ఇచ్చాశక్తిలో భగవంతుడి యొక్క ఇచ్చ ఉంటుంది. అది భగవంతుడు ఇచ్చే భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి దాని గురించి ఏం తెలియదు. ఫస్ట్ రే విల్ అంతే. దీనికి మూమెంట్ ఎలా ఉంటుందంటే ఫార్వర్డ్ మూమెంట్, మనం ఎప్పుడు ముందుకు వెళ్తాం అనమాట. బ్యాక్వర్డ్ కాకుండా ఎప్పుడు అభివృద్ధి పదంలో ఉంటున్నామంటే అర్థం ఫస్ట్ రే వాడుకుంటున్నాం అని. ఫస్ట్ రే వాడుతున్నాం కాబట్టి అభివృద్ధి పదంలో ఉంటాం అంతే. ఈ రకంగా మనకు ఈ ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్ వీటిల్ని ఏమన్నారంటే, మన పురాణ భాషలో మన శాస్త్రాలు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే విల్ అనేది, ఇచ్ఛ అనేది ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, ఫస్ట్ రే ఏదైతే ఉందో అది మహాదేవుడు శివుడు. అలాగే ప్రేమజ్ఞానం ఏదైతే ఉందో సోలార్ ఫైర్, సెకండ్ రే ప్రేమజ్ఞానం అనేది ఉందో అది విష్ణువు. ఇంకా చివరిగా వచ్చేది క్రియాశక్తి, దీనికి సంబంధించి థర్డ్ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించి బ్రహ్మ. మనకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ 3 కలిస్తే ఆయన ఏమన్నారు, గురువు అన్నారు. గురు బ్రహ్మ అంటే క్రియాశక్తి స్వరూపంగా థర్డ్ రే యాక్టివ్ ఇంటెలిజెన్స్గా ఉన్నవాడు బ్రహ్మ. గురు బ్రహ్మ క్రియాశక్తి, గురు విష్ణువు ప్రేమ జ్ఞాన స్వరూపుడు జ్ఞానశక్తి సెకండ్ రే ఆయన విష్ణువు. గురు దేవో మహేశ్వర, మహేశ్వరుడు ఈయన సంకల్పశక్తికి సంబంధించిన ఆయన మహాదేవుడు ఫస్ట్ రే. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వర ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే ఇచ్చ కాదు. బ్రహ్మ అంటే క్రియ, విష్ణువు అంటే జ్ఞానము, మహాదేవుడు అంటే ఇచ్ఛ. ఈ 3 క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి స్వరూపుడైన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక ఆటంలోను కూడా ఈ 3 ఉన్నాయి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. ఒక మనిషిలో కూడా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు ఉన్నాయి. ఒక సౌర వ్యవస్థ ద్వారా, ఒక సోలార్ సిస్టమ్ ద్వారా వ్యక్తమవుతున్న ఆ భగవంతుడిలో ఈ 3 ఉన్నాయి. సోలార్ సిస్టంలోనూ ఉంటాయి, సోలార్ సిస్టమ్ ద్వారా వ్యక్తమవుతున్న వాళ్ళలోనూ ఉన్నాయి. అలాగే మనిషిలోనూ ఉన్నాయి, మనిషి ద్వారా వ్యక్తమవుతున్న వాళ్ళు కూడా ఈ 3 ఉన్నాయి. అలాగే అణువులోనూ ఉన్నాయి, అణువులోంచి వ్యక్తమవుతున్న వాళ్ళు కూడా ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఎప్పుడు మర్చిపోకుండా అలా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎంత బాగా గుర్తుంటే అంత బాగా మనకు కాస్మిక్ ఫైర్ అర్థమవుతూ ఉంటుంది. అర్థమైన తర్వాత వాటిని ఉపయోగించుకునే స్థితికి కూడా మనం వస్తాం. ఈ రకంగా మనం ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ రేస్ ఏవైతే ఉన్నాయి, మళ్ళీ ఫస్ట్ విల్లో మళ్ళీ లవ్ విజిటం ఉంటుంది, దాంట్లో మళ్ళీ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కాబట్టి ఇంకో 3 ఉంటాయి. అలాగే సెకండ్ రేలో కూడా మళ్ళీ విల్ ఉంటుంది, యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, 3 ఉంటాయి. అలాగే యాక్టివ్ ఇంటెలిజెన్స్ చివరి దాంట్లో మళ్ళీ లవ్ విజ్డమ్ ఉంటుంది, విల్ ఉంటుంది, ఇంకో మూడు ఉంటాయి, అంటే తొమ్మిది అవుతాయి. ఈ తొమ్మిది ప్లస్ ఈ మొత్తం దేంట్లో ఉన్నదో అది కలిపి పది, ఇది పర్ఫెక్ట్ అనమాట. పది అంటే పర్ఫెక్ట్ నంబర్, టెన్ ఈజ్ ద పర్ఫెక్ట్ నంబర్, నైన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇలాగా మనకు ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క అర్థం ఉంది. ఇవన్నీ కూడా మనం మెల్లిగా తెలుసుకుంటూ కాస్మిక్ ఫైర్ని అర్థం చేసుకోవడానికి మాస్టర్ అనుగ్రహం ద్వారా ప్రయత్నిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేణ మార్గేణ మహీం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య బ్రహ్మి సశిజారిణి విజోయం శోభరయితం బ్రాహ్మణా సుంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు బౌద్ధిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరణాంశనం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యమస్థామాసు వ్యమస్తంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.